Since 1981, Unbound has connected people like you with families worldwide on their self-directed paths out of poverty. A brighter future is possible for these families when we all walk together. Sponsor a child today, and you'll help a family take the first steps on their path. Change their future in just one click. Start walking with your new friend today at unbound.org/walk.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 5వ అధ్యాయం. తండ్రి వారితో కలిసి తిరిగి షిరిడి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడు ఉండేవాడు. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు శోధించినను దాని అంతు దొరకలేదు. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచున్నాడు. 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చింది. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండే. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండేది. టంకలో తటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నిస్తుండే. దారి వెంట పోవు చాంద్ పాటిల్ని చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గుణమని చెప్పాడు. జీను గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాంద్ పాటిల్ చెప్పాడు. దగ్గరగా ఉన్న కాలువ వెదుగమని ఫకీరు చెప్పాను. అతడచ్చటకు పోయి గడ్డి వేయుచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ ఫకీరు సాధారణమైన మనుషుడు కాడని, గొప్ప ఔలియా అనగా యోగి పురుషుడని అయి ఉండవచ్చునని అనుకున్నాను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను. చిలుము తయారుగా నుండెను, కానీ నీరు నిప్పు కావలసి ఉండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు ఇనుప చువ్వను భూమిలోకి గృచ్చగా నిప్పు వచ్చెను. తటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పిన నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా ఉండటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటిల్ కందించెను. ఇదంతయు చూసి చాంద్ పాటిల్ ఆశ్చర్యమగుడయ్యను. ఫకీరును తన గృహమునకు రమ్మని, అతిథిగా ఉండమని చాంద్ పాటిల్ వేడుకొని ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి ఇచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించను. పెళ్లి కూతురిది షిరిడి గ్రామం. అందుకే షిరిడి పోగుటకు పాటిలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకుని ప్రయాణమునకు సిద్ధపడాను. పెళ్లి వారితో కూడా ఫకీరు బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను. పెళ్లివారు ధూప్ గ్రామము తిరిగి వచ్చింది. కానీ ఫకీరు షిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచాను. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను? పెళ్లివారు షిరిడి చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు క్రింద బస చేసి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్న వారొక్కరి తరువాత ఒకరు దిగిరు. ఫకీరు కూడా అట్లే దిగిను. భక్త మహల్సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూసి దయచేయము సాయి అని స్వాగతించింది. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువ ఆరంభించారు. అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులయ్యారు. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరుచుకునేది. బాబా రాకపూర్వము దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సంగాత్యము ఇష్టపడెను. అతనితో కలిసి మారుతి దేవాలయములోనూ చావడిలోనూ కొంతకాలము ఒంటరిగాను ఉండెను. అంతలో జానకిదాసు గోసాయి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచూ కాలము గడుపుతుండరు వారు. లేదా బాబా ఉండు చోటుకు జానకిదాసు పోవుచుండరు. అట్లనే ఒక వైశ్య యోగి పుణ్య తాంబే నుంచి వచ్చుచుండడి వాడు. వారి పేరు గంగాపీర్. అతనికి సంసారం ఉండేది. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయుట చూచి ఇస్తాను. ఈ మణి ఇచ్చటుండటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల పుణ్యము చేసుకునేది గనుక సాయిబాబా అను ఈ మణిని రాబట్టు కొనగలిగింది. ఏ వేళ గ్రామములో ఉన్న మఠములో ఆనందనాథుడని యోగి పుంగవుడు ఉండేవాడు. అతడు అకల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఇది అమూల్యమైన రత్నము. ఇతడు సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు, ఇది ఒక రత్నమని ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనొచ్చు ఏవల చేరను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేది వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహాత పోయినప్పుడు బంతి గన్నెరు నిత్యమల్లే మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండెను. బావి నుండి నీళ్లు చేసి కుండలు భుజముపై పెట్టుకొని మోయిచుండెను. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండే. కాల్చని రగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఆ మరుసటి దినము సాత్య ఇంకొక 2 కుండలను ఇచ్చుచుండెది వారు. ఇట్లు 3 సంవత్సరములు గడిచిన సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచింది. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరం అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం. అకల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయ్ కృష్ణజీ అలీ బాబ్కర్. ఇతడు అకల్ కోట్కర్ మహారాజు గారి ఫోటోను పూజించేది వాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అకల్ కోట్ గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకుని అతడచ్చటికి పోక మునిపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పింది, ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలం. అచ్చటికి పోయి నీ పూజ కొనరింపుము. అందుచే భాయ్ కృష్ణాజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడి చేరి బాబాను పూజించి ఇచ్చటనే వారు మాసములు ఆనందముతో ఉండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ట చేశారు. ఇది 1912 జరిగింది. దాదా కేల్కర్ ఉప సనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత్ బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించి అధికారము భక్త సద్గుణునకు అప్పగించబడెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానేవాసి దీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలదారు వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నీ భక్త సగుణం నుండి గోవింద్ కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీల 11వ సంపుటిలో నిరీతగా ప్రచురించారు. 1912 బొంబాయి నుండి రామారావు కోఠారే అను డాక్టర్ ఒకడు షిరిడి వచ్చింది. వాని మిత్రుడొకడు వాని కంపౌండరు భాయి కృష్ణాజీ అలీబాగ్కర్ అను అతడు వెంట వచ్చింది. వారు భక్త సగుణుతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహము చేసి అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు బాబా ప్రప్రథమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొని పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించి అప్పుడు భాయ్ కృష్ణాజీ స్నేహితుడగు కంపౌండరు లేచి ఆ సంగతి డాక్టరు రామారావు కోఠారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించేదరని చెప్పిరి. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే షిరిడి వచ్చి పాదుకల నమూనా ప్రాయించిరి. ఖండోబా మందిరమందున ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. వారు కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కుమని. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా సావనిం తిక్తమప్య ప్రియతమ్ తరుం కల్ప వృక్షాధికం సాయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండరు ద్వారా పంపి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయి ఈ ఉత్సవముతో వచ్చింది. బాబా ఆ పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలను అని చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని ఆజ్ఞాపించను. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి వాస్తా సేఫ్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డరు ద్వారా 25 రూపాయలు పంపారు. బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తం ఇచ్చాను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో 75 రూపాయలు చందాల వల్ల వసూలు చేశారు. మొదటి 5 జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ సతీశ్వర్ జఖాడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 నెలకు 2 రూపాయలు చెప్పున డాక్టర్ కోఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్ గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7-8 ఖర్చు భక్త సగుణు ఇచ్చెను. ప్రస్తుతము జఖాడి పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యము దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అకల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అకల్కోట్కు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అకల్కోట్ గ్రామమునకు పోవలెననుకుని బాబా వద్దకేగి అనుమతి ఇవ్వమనెను. బాబా ఇట్లనెను, అకల్కోట్లో ఏమున్నది, అక్కడికెందుకు పోవలెను? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, వారు నేనే. ఇది విని భాయి కృష్ణాజీ అకల్కోట్ వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను. హేమాడ్ పంతున ఈ సంగతులు తెలియవు, వారికి తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మోహియుద్దీన్ సంబోలితో కుస్తీ జీవితంలో మారు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మోహియుద్దీన్ సంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేది వాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరు. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను మరియు నివసించు రీతిని మార్చుకొని లంగోటి బిగించుకొని పొడవు చుక్కాను తొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవాడు. ఒక గోనె ముక్కపై కూర్చునేవాడు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవాడు. రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని అనేవాడు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడు. గంగా తీరు కూడా కుస్తీలయం ప్రేమ చూపెడివారు. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగాను. అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలనని ఆకాశవాణి పలికెను. అప్పటి నుండి గంగాపీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునర్తాబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరుగువారు కారు. అడిగినప్పుడు మాత్రము జవాబు ఇచ్చువారు. దినమంతయు వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలము ఉపచారు చేయువారు లేదా నీమగాం పోవుచుండేవారు. త్రయంబక్ జి డెంగ్లే అను అతని ఇంటికి తరచుగా పోవువారు. డెంగ్లేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు ద్వితీయ వివాహం చేసుకొనను, సంతానము కలగలేదు. బాబాసాహెబు డెంగ్లే నానాసాహెబ్ను సాయిబాబా వద్దకు పంపారు. వారి అనుగ్రహంచే పుత్ర సంతానము కలిగింది. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు సందోపతందములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి అంతటి వెల్లడి ఆయన అహ్మద్ నగరు వరకు వ్యాపించింది. అక్కడి నుంచి నానాసాహెబ్ చాంపూరు కేశవ చిదంబర్ మొదలగు అనేక మంది షిరిడికి వచ్చుట ప్రారంభించి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేది వారు. బాబా రాత్రులందు పాడుపడిన పాత మస్జిద్ అందు చయనించుచుండెను. అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబీరేలు, గ్లాసు, పొడుగు చొక్క, తలపైని గుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొను సటకా మాత్రం. తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనేవారు. దీనిని వారములంతరబడి ఉతుకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనె గుడ్డపైనే కూర్చునేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు ధుని ఎదురుగా ఎడమ చేయి కట్టడా పైకి వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అలాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలము మాత్రము ఉండేది. భక్తులు అచ్చటకు పోయి బాబాను దర్శించుచుండి 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాత మస్జీదు మరమ్మత్తు చేసి నేలపైని నగీషి రాళ్ళు స్థాపన చేసి బాబా ఆ మసీదుకు రాకపూర్వము తకియా రచ్చలో చాలా కాలము నివసించి బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చక సాయిబాబాకు దీపముళ్ళన్నా చాలా ఇష్టము. ఊరులోనున్న షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రియందు దీపములు వెలిగించుచుండు. కొన్నాళ్ళు ఇట్లు జరిగింది. అందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదని బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచారు. కోమట్లు ఆతురతో ఇదంతయు గమనించుచుండి 2-3 నూనె చుక్కలున్న తంబీరేలు డోకులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగారు. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట నీరంతయు డొక్కుల్లో ఉమ్మి ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయం మొందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. షావుకారులు ఇదంతయు చూసి పశ్చాత్తాపపడేది, క్షమాపణ కోరేది. బాబా వారిని క్షమించెను. ఇక మీదట సత్ప్రవర్త అలర్చుకోమని సాయిబాబా చెప్పెను. జోహర్ అలీ అను కపట గురు పైన వివరించిన పుష్టి జరిగిన 5 తరువాత అహ్మదునగరు నుంచి జోహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించిన గలవాడు, మధుర భాషనుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొని ఇదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహత్తా విడిచి షిరిడీలో బాబాతో మసీదు నందు ఉందని ప్రజలు వాని తీపి మాటలకు మూసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందుల కడ్డు చెప్పక శిష్యుడి వలె ఉండుటకు సమ్మతించింది. గురువును శిష్యుడును రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుడి శక్తి ఏమీ తెలియకుండెను. కానీ శిష్యుడికి గురువు యొక్క లోపములు బాగా తెలియదు. అయినప్పటికీ వాణి ఎప్పుడూ అగౌరవపరచలేదు. వాని పనులన్నీ చక్కగా నెరవేర్చుచుండెడి వారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడి వారు. కానీ షిరిడి ప్రజలకు బాబా అధికముగా రహతాలో ఉండుట ఎంత మాత్రము ఇష్టము లేదు. అందుకే వారందరూ కలిసి రహతా నుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయి వారు రహతాలో బాబాను ఈదుగా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పారు. ఫకీరు ముక్కోపి చెడ్డవాడు, తనను విడిచిపెట్టాడు కనుక ఫకీరు వచ్చు లోపల వారు తన యందు ఆశ విడిచి తిరిగి తిరిగిపోవుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లో మాట్లాడుతుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న తిరిగి ప్రజలను మందలించింది. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువు గారు ఉన్న శిష్యుడు తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది. కాబట్టి వారు షిరిడి చేరి అచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాటుల అనేకములున్నట్లు కనిపెట్టెను. బాబా షిరిడి ప్రవేశించుటకు 12 సంవత్సరముల ముందు దేవీదాసు 10 లేదా 11 ఏళ్ల బాలుడుగా షిరిడి చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని ముఖ లక్షణములు ప్రకాశించు నేత్రములు కలిగి జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యాపాటిలు, కాశీనాథు మొదలగు అనేక మంది దేవీదాసును గురువుగా చూచుచుండిరి. వారు జోహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములలో తగిన సమాధానము ఇవ్వలేక జోహరు ఓడిపోయి షిరిడి విడిచి పారిపోయి బీజాపూరములో ఉండెను. చాలా ఏళ్ల తరువాత షిరిడికి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యు అను తప్పుడు అభిప్రాయము వాని మనసు నుండి తొలగెను. పశ్చాత్తాప పడుటచే సాయిబాబా వానిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా శిష్యుడు గురువు నెట్లు కొలువవలెను ఎట్లు అహంకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెను నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడింది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతి.